అంచేత ఈ 8 రోజుల నేను నన్ను నేను నిగ్రహించుకున్నాను. నేను నిగ్రహించుకున్న తర్వాత చెప్పాను నేను అని. సరే, 2వ రోజు ఆ తల్లి వచ్చి మానేశాడు స్వీట్స్. అది ఈవిడ అడగలేదు, ఇందుకు సార్ మేము ముందే అనలేదని వివేకానంద అడిగాడు. కానీ కానీ ఇది సంగతీకరణం. యజ్ఞం అంటే ఇది, నిజమైన యజ్ఞం ఇది చేయటం. ఏంటి, మన వాక్ ఏముందో మన ఆలోచనలలో పొద్దున్న 4 గంటలకు లేచి ఆర్తి ఇవ్వాలి అని ఉంటుంది. పొద్దున్న 4 గంటలకు అలారం మోగ్గానే తర్వాత చేద్దాంలే అనేటువంటి ప్రొక్రాస్టినేషన్, సంగతీకరణం లేదు. ఈ సంగతీకరణము పుట్టించుకోవటమే యజ్ఞము అన్నారు మన వాళ్ళు. అంతే తప్ప యజ్ఞము అంటే చేయటం అది యజ్ఞం కాదు. అసలైన నిజమైనటువంటి యజ్ఞం ఇది. మొదట సత్ప్రవృత్తుల గురించి తపన ఉండాలి. సత్ప్రవృత్తుల గురించి తపన ఉంటే లాభం లేదు. ఆ సత్ప్రవృత్తులు మన నిత్య జీవితంలోకి రావాలి, మన ఆచరణలోకి రావాలి. అప్పటికీ లాభం లేదన్నారు మన ఋషులు. నిజమైనటువంటి సత్ప్రవర్తన ఎప్పుడూ ఆచరణలోకి వచ్చిన తర్వాత అది ఇతరులకి ఉపయోగపడితే లాభం తప్ప, అది నీకోసం ఉపయోగపడాలి అంటే మాత్రం లాభం లేదు అని చెప్తారు వాళ్ళు. దానము అన్నారు. అంటే ఈ 3 లక్షణాలు కలిపి చేసినటువంటి సాధన మాత్రమే పరిపక్వ స్థితిలోకి వస్తుంది తప్ప మిగతాది యజ్ఞ స్థితిలోకి రాదు అనేటటువంటి భావన ఈ యజ్ఞము దేవ సంస్కృతి మేరుదండము, యజ్ఞము అభీష్టదాయకము, యజ్ఞము అద్భుత విజ్ఞానము అని చెప్పారు. ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ చెప్పి ఆపిస్తాను నేను. 10 గంటలకు ఆపేయమన్నారు కదా. చేస్తున్నప్పుడు ఈ భారతీయ ఆధ్యాత్మికతను మనం తెలుసుకోవాలన్నప్పుడు 3 పదాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి మనకి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ 3 పదాలు లేకుండా భారతీయ ఆధ్యాత్మికత లేనే లేదు. అసలు ఎక్కడో అక్కడ ఏదో విధంగా తగులుతూ ఉంటారు వీళ్ళు. ఆదిత్యుడు అనే పేరుతోనో, సోముడు అనే పేరుతోనో, లేకపోతే శివుడు జటాజూట మీద ఉన్న చంద్రశేఖరుడనో, లేకపోతే లలితాదేవిని పూర్ణిమ నాడు ధ్యానం చేయాలనో, ఏదో విధంగా మనకి ఈ సూర్యచంద్రులు అగ్ని తగులుతూనే ఉంటారు. ఈ సూర్యచంద్రులు అగ్ని మన శరీరంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుపుకుంటూ దాన్ని బాహ్య జగత్తులోకి ప్రతిక్షేపించే విధానమే ఈ తర్వాత చాప్టర్ మహాయజ్ఞముల ద్వారా మహాప్రాణ కుండలిని యొక్క మథనము. ఇది కొంచెం సైంటిఫిక్గా వెళ్తుందేమో, కొంచెం బోరింగ్గా కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం ఓపిక పట్టాడు. ఎందుకంటే ఈ మొత్తం ఆధ్యాత్మిక జగత్తుకి ఇది బేసిస్. ఇది అగ్ని. ఈ అగ్ని అనే పదాన్ని అనేక రకాలుగా అనేక చోట్లగా మనం వాడుతూ ఉంటాం. ముఖ్యంగా ఋగ్వేదంలో 163 సూక్తాలు అగ్ని గురించి చెప్పబడినాయి. అగ్నిని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే మీరు పొందలేనిది ఏమీ లేదు అన్నది. భౌతిక జగత్తులోనే కనుక మనం చూసుకుంటే ఈనాడు ఈ ఫ్యాన్లు ఉన్నాయి, ఈ ప్లాస్టిక్ వైర్స్ ఉన్నాయి, ఈ టేప్ రికార్డర్స్ ఉన్నాయి, ఇవి రకరకాల సుఖానుభూతులకి కావలసినటువంటి వస్తువులన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ దేనివల్ల వచ్చాయి? అగ్ని వల్లే వచ్చాయి. అగ్నితో మధింపబడి శుద్ధీకరణ చేయబడినటువంటి లోహము మట్టిలాగే ఉంటే ఇనుము మనకి ఎందుకు పనికొస్తుంది? ఆ లోహాన్ని మళ్ళీ అగ్నితో సంస్కరింపజేసి లోహాన్ని వేరుగా తీసుకుని ఆ లోహాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం, రకరకాలైనటువంటి కట్టడాలు కట్టుకుంటున్నాం మనం. అలాగే బంగారం, అలాగే మీరు ఏ లోహాన్నైనా ఉపయోగించుకోండి, ప్రతి లోహము కూడా అగ్ని సంపర్కం వల్లనే వస్తున్నది. ఈ అగ్ని ఉత్పత్తి అవటానికి వాక్కు కారణము అన్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో మనకి కావలసినటువంటి పాయింట్ వస్తుంది. ఏంటక్కడ అగ్నిని ఉపయోగించుకుంటే వస్తువుల యొక్క ఆకృతి కరెక్ట్గా నిర్మాణం అవుతుంది. అంతే కదా, ఇప్పుడు ఒక మట్టితో నీటితో కుండ తయారు చేస్తాడు, చేసిన తర్వాత దాన్ని అగ్నిలో పెడతాడు, అగ్నిలో పెట్టి దాన్ని వేడి చేస్తే ఆ కుండ మనకి ఉపయోగానికి వీలుగా ఉంటుంది. అందువల్ల ఒక మనిషి యొక్క నిర్మాణాన్ని కానీ, ఒక జాతి యొక్క నిర్మాణాన్ని కానీ దేన్నైనా చెయ్యాలి అంటే అగ్ని ద్వారా చెయ్యాలి అంటే వాక్కు ద్వారా చెయ్యాలి. వాక్కే అగ్ని, అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ మన ఋషులు చెప్పారు. సరే అగ్ని ఉంది, అగ్ని ఉంది కదా అని చెప్పి వంట వండటానికి గ్యాస్ స్టవ్ మీద ఉన్న బర్నర్స్ ఆ చిల్లులు చిల్లులు అవి లేకుండా ఇక్కడే ఉన్న నాలుగు కట్టెలు పెట్టి ఇలా మండించేసాం అనుకోండి, కంట్రోల్ తప్పుతుంది, అదుపు తప్పుతుంది. అదుపులో ఉండాలి అగ్ని. అదుపులో పెట్టాల్సినటువంటి ఆ అగ్నికి ఏం కావాలి? అవసరమైనప్పుడు గాలి ఎక్కువ అవుతూ ఉండాలి, అవసరం లేనప్పుడు గాలి తగ్గిస్తూ ఉండాలి. స్విమ్, హై, ఆఫ్, ఈ మూడు స్విచ్లు ఉండాలి దానికి కూడా. ఈ మూడు స్విచ్లనే ఇడా పింగళ సుషుమ్న అన్నాము. కంప్లీట్గా ఆఫ్ చేశారనుకోండి సుషుమ్న అయిపోతుంది, అది హైలో పెట్టేశారనుకోండి పింగళ అయిపోతుంది, సూర్యనాడు అయిపోతుంది. సిమ్లో పెట్టారనుకోండి కాస్త అటు ఇటు వెళ్ళి పళ్ళు చేసుకురావచ్చు, ఈ లోపల వంట అది జరుగుతూ ఉంటుంది, అది చంద్రనాడు అవుతుంది. అంటే లిటరల్గా కరెక్ట్ కాదు కానీ మన భావనకి ఇది సరిపోతుంది. అగ్ని విద్యకి సిమ్ అంటే చంద్ర, ఇవి ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్లో సాధకుడు గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్వకాలపు ఋషికులంలో మొట్టమొదట వాడి చేత అమావాస్య యజ్ఞాన్ని చేయిస్తాడు. మొట్టమొదట చేయాల్సినటువంటి యజ్ఞము అమావాస్యజ్ఞం అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు జరిగేటటువంటి యజ్ఞాలు. ఈ యజ్ఞాలన్నీ కూడా తిథుల ద్వారా జరుగుతూ ఉంటాయి కనుక లలితా సహస్రనామంలో దీన్ని తిథి మండల పూజిత అన్నారు. అంచేత ఈ సూర్యనాడిని చంద్రనాడిని ఉపయోగించుకుంటూ ఒక్కొక్క తిథిలో ఏ విధంగా సూర్యచంద్రనాడిని ఉపయోగించుకుంటూ పూర్ణిమ నాడు పూర్తిగా మనస్సు పరిపక్వం చెంది అమావాస్య నాడు మనోరహితమైనటువంటి స్థితికి వెళ్ళాలో అనేది ఐదేళ్లు సాధన చేయించేవారు మినిమం. ఈ ఐదేళ్లు వాడి నోటి నుంచి ఒక్క వాక్ రాకూడదు. ఇంచంటే వాక్ అంటేనే అగ్ని కదా, అర్ధరహితమైనటువంటి అగ్ని వచ్చిందో కొంపలు అంటుకుంటాయి కనుక ఈ ఐదేళ్లు వాడు మాట్లాడటానికి వీలు లేదు. ఆ సంస్కారం ఉన్నవాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నవాళ్ళని ముని అనేవారు, ఆ సాధన చేయించే వాళ్ళని కవి అనేవారు. మన భాగవతం భగవద్గీతలో ఈ ముని కవి అనే పదం చాలా చోట్ల వాడతాడు. ఇష్టం వచ్చినట్టు దానికి అర్థం మనం చెప్పుకోకుండా ముని అంటే అర్థం ఏంటి అంటే పూర్తిగా మౌనం పాటించేవాడు. పూర్తిగా మౌనం ఉత్తినే పాటిస్తే లాభం లేదు, ఉత్తిన కూర్చుంటే లాభం ఏంటి? నిద్రలో సూపర్ మౌనం అది. ఒకడెవడో అన్నాడు మాస్టారు, నేను రాత్రి 10 గంటల నుంచి పొద్దున్న 4 గంటల వరకు మౌనం ఉంటాను సార్ అని. నేను ఉంటాను లేవయ్యా అన్నాడు. ఏముందా సార్ ఆ లాభం? లాభం లేదు, నిజమైన మౌనం ఉండాలి, యాక్టివ్గా ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి. అంచేత ఈ మౌనాన్ని పాటింపజేసేటటువంటి వ్యక్తిని కవి అన్నాం. ఎందుకు కవి అన్నాం? మీరు ఎప్పుడైతే మౌనంగా ఉండి ఆ శ్వాస లోపలికి వెళ్ళి బహిర్గతం అవుతూ ఉంటుందో మన శరీరంలో ఉండేటటువంటి మూడు రకాలైనటువంటి ఛందాలు వినిపిస్తూ ఉంటాయి, సామగానం వినిపిస్తూ ఉంటుంది అంటారు. ఆ ఛందస్సును పట్టుకోవాలి అంటే బాహ్య జగత్తులో ఉన్నటువంటి గందరగోళాలన్నీ తగ్గించుకుని మెల్లిగా మౌనంలోకి వెళ్ళాలి. మాస్టరు 5 ఏళ్ళు మౌనంగా ఉండమంటున్నారు అన్నమాట. దండం మీకు మీ అశ్వమేధ యజ్ఞానికి ఇంకా దండం మీరు చెయ్యమంటారు. ఇదేం గాబరా పడక్కర్లేదు, అది అనేక జన్మల కిందట అయిపోయాయి మనకి సాధనలు, అయిపోయిన సాధనలు ఇవంతా. కొత్త సాధనలు మనం చేసుకోవాల్సినవి మిగతా ఉన్నాయి. మళ్ళీ ఈ పరిపక్వమైనటువంటి శరీరం మనకు నిర్మాణం అయింది అంటేనే అర్థం ఏంటంటే ఈ సాధనలు అయిపోయాయని. అయిపోయిన సాధన మళ్ళీ చేసుకోవటం ఎందుకు? తెలుసుకోవాలి. ఎటు మర్చిపోతే కష్టం, ABCDలు మర్చిపోయాక ఇంగ్లీష్ చదవటం అంటే కష్టం కనుక మళ్ళా ఆల్ఫబెట్స్ గుర్తు చేసుకుంటున్నాం మనం. ఇది 5 ఏళ్ళు జరిగిన తర్వాత పశుబంధ యజ్ఞము అని ఓ యజ్ఞం చేయించేవారు. దీనికి 6 ఏళ్ళు పట్టేది, 5 + 6 = 16 ఏళ్ళు. పశుబంధ యజ్ఞంలో 5 ఇంద్రియాలలో ఉన్నటువంటి పశుత్వాన్ని పూర్తిగా నాశనం చేసేసి, ఇందాక నేను ఇంద్రుడు కథ చెప్పానే గుర్తించలేకపోయాడు యక్షుణ్ణని, గుర్తించగలిగేటటువంటి ఇంద్రత్వాన్ని పొందడం. ఇంద్రుడు అంటే మనస్సు అని అర్థం. పంచేంద్రియాలలో పంచతత్వాలను పూర్తిగా వాటి పశుత్వము అంటే కట్టబడేది అని, పశువు అంటే పాశముతో కట్టబడేది అని. అలాగా ఈ పంచతత్వాలతో కట్టబడేటటువంటి మన ఇంద్రియాలను కట్టేసి వాటి మీద మనస్సు యొక్క కంప్లీట్ హక్కుని స్థాపించి, ప్రహ్లాదుడు చెప్పాడే తండ్రి నువ్వు ఎందుకు ఈ గొడవ అంతా పడతావు, ఈ శత్రువుని నువ్వు జయించు, ప్రపంచం అంతా జయించావు అనే స్థితిని పశుబంధ యజ్ఞము అంటారు. దీనికి 6 సంవత్సరాల టైం ఇచ్చేవారు, 5 సంవత్సరాల టైము, 11 సంవత్సరాలు అయింది. ఈ పశుబంధ యజ్ఞం తర్వాత చేసేటటువంటి యజ్ఞమే సంక్షిప్త గాయత్రి హవనం ద్వారా గాయత్రి పరివారు వాళ్ళ చేత చేయబడుతున్నది. ఇది గుర్తుంచుకోండి, ఋగ్వేదంలో చెప్పబడినటువంటి వాజపేయి యజ్ఞాలు అంటే ఏ యజ్ఞాలు అన్నమాట. ఇది అయిపోయింది 5 ఏళ్ల మౌనం, దాని తర్వాత 6 ఏళ్ల పశుబంధం అయిపోయింది. అయిపోయిన తర్వాత చేయాల్సినటువంటి వాజపేయి యజ్ఞం మనం చేస్తున్నాం. కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే టీచర్ మరి తప్పు కరెక్టే తప్పది వేరే తప్పు చెప్పారు. ఈ వాజపేయి యజ్ఞాల పరంపరలో జరగవలసింది ఏంటి అంటే, ఇంతవరకు ఏం చెప్పుకున్నాం మనం, ముందు వాక్శక్తిని కంట్రోల్ చేసుకుని, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని, ఇంద్రియాధిష్టాన దేవత అయినటువంటి మనస్సును కంట్రోల్ చేసుకున్నాం 11 సంవత్సరాలలో. ఈ వాజపేయి యజ్ఞాలలో 5 ప్రాణాలను కంట్రోల్ చేసుకోవటం, 5 ప్రాణాలను ఉపయోగించుకోవటం నేర్పుతారు. ఈ 5 ప్రాణాలు ఎలా ఉపయోగించుకోవాలి, ఏ 5 ప్రాణాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు అని గురుదేవుని యొక్క నమ్మకం కాదు, గ్యారంటీ అది. కానీ మొదట్లో నాకు అనుమానం వచ్చేది గురువు గారు మోసం చేస్తున్నారు ఏదో ఉంది ఇక్కడ అని. కానీ ఇప్పుడు అనుమానం పోయింది నాకు. ఎప్పుడు పోయింది, మొన్న ఒక స్టూడెంట్ వచ్చాడు, మాస్టర్ నాకు ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయింది, విదిశాలో చదువుతున్నాడు, బీఎస్సీ పాస్ అయ్యాడు మా కాలేజీ నుంచి లాస్ట్ ఇయర్, విదిశాకి వెళ్ళాడు, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి, నెక్స్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకోమంటారా. నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ మర్చిపోయాను, నేను పిహెచ్డీనైనా కెమిస్ట్రీలో, ఆర్గానిక్ కెమిస్ట్రీ నాకు ఏమీ రాదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు పంప తీసిన ఏదైనా అడుగుతే నేను తెలియదని చెప్పకూడదు కదా, ఇప్పుడు టైం లేదమ్మా బాగా అలసిపోయారని చెప్తాను. అలాగా మనం మర్చిపోయాం, అందుకే నేను చెప్పదలుచు. అప్పుడే అర్థమైంది నాకు గురువు గారు చెప్పిన కరెక్టే అని. మొన్న మొన్న చదివిన ఆర్గానిక్ కెమిస్ట్రీ మర్చిపోతే కింద జన్మంలో చేసిన సాధన మర్చిపోవటం ఆశ్చర్యం ఉంది. ఏమి తప్పు లేదు, మర్చిపోయాం, గురువు గారు కరెక్టే చెప్పారు. ఈ వాజపేయి యజ్ఞాలలో ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ లేకపోతే కలం ఎవరికి పట్టి, నేనంతా వినటానికి ఏ సినిమాతో ఎక్కడికో పోక. అంచేత ఇంట్రెస్ట్ ప్రూవ్స్ నన్ను అది అయిపోయిందని. అంతకంటే పెద్దది ఏంటి, ఈ వాజపేయి యజ్ఞ పరంపరలో మనం చేయవలసినటువంటిది ఏంటి అంటే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఆకర్షణ చేసుకుని దాన్ని ప్రపంచానికి పంచిపెట్టాలి. ఇది మహాప్రకృతి మహాయజ్ఞము యొక్క మహాకుండల్ని ఆలోడన అనేటటువంటిది పేజీ నెంబర్ 15లో ఉంది. మహాయజ్ఞముల ద్వారా మహాప్రాణ కుండల్ని యొక్క మగ్నము. దాని తర్వాత 30వ పేజీకి రండి, యజ్ఞాలకు రాజు అశ్వమేధం. ఇది అసలు మెయిన్. అసలు దీని కొరకు నేను డ్రైవ్ చేస్తూ వస్తున్నాను. అదేంటి, ఇంకో 15 నిమిషాలు తీసుకోవచ్చా, ఇంకో పావుందా. ఇప్పుడు రకరకాల యజ్ఞాలు మనం మాట్లాడుకుంటున్నాం, వాజపేయి యజ్ఞాల వరకు వచ్చాం మనం. వాజపేయి యజ్ఞాల్లో మనం ఏం చేయాలో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈసారి మనం యజ్ఞం చేస్తున్నప్పుడు 3 విషయాలు గుర్తుంచుకోండి. సంక్షిప్త గాయత్రి హవనం ఇది చేసిన, దీపయజ్ఞం చేసిన, యుగ యజ్ఞం చేసిన, వాజపేయి యజ్ఞాలు చేస్తున్నాము. సిస్టంలో మార్పేం రాలేదు. తేడా ఎక్కడొచ్చింది, కండెన్సర్స్ వాల్వ్స్ పెట్టేటటువంటి పెద్ద రేడియో తీసేసి ట్రాన్సిస్టర్ పెట్టాడు, రెండు ఒకే. ఎందుకంటే వెళ్ళా రిజల్ట్స్ ఒకటే, ఇంకా ప్రాబ్లమ్ ట్రాన్సిస్టర్ ఈజీ టు క్యారీ అని మంచి రిజల్ట్స్ ఇస్తుంది, క్లారిటీ కూడా. అది గుర్తుంచుకోవడం చేత కర్మకాండలో హంగామాలు తగ్గిపోయాయి కనుక యుగ యజ్ఞము వాజపేయి యజ్ఞము కాదు అనుకోకండి. ఇక్కడ యుగ యజ్ఞంలో ఈ ప్రాణాకర్షణ ప్రక్రియ చాలా ఎక్కువగా చేర్చారు గురువు గారు. ఓం పవిత్రతానః అని మొదలెడతారు, నాలుగు చెప్తారు. పవిత్రత అనే పదానికి అర్థం ఏంటి అంటే పూర్తిగా పరిశోధింపబడటమే. ప్యూర్ గోల్డ్, పవిత్రమైనటువంటి బంగారం కావాలంటే నిప్పులు వేయాలి, లేదా నిప్పులు వేసి దాన్ని పుటం పెడితే తప్ప ఆ పవిత్రత రాదు దానికి. ప్యూర్, ఏదైనా ప్యూర్ కావాలి, ఆల్కహాల్ నీళ్లు కలిసిపోయాయి, ప్యూర్ వస్తువు కావాలి, బర్నీ దుస్తులు అంతే కదా. అంచేత ఈ పవిత్రత అనే పదానికి అగ్నికి చాలా దగ్గర సంబంధం ఉంది. అగ్ని వలె పవిత్రమైనది అనేది మనం మర్చిపోయి ఆ పవిత్రత అంటే నీళ్లు చల్లి ఊరుకుంటున్నాం తప్ప నీళ్ళల్లో ఉన్నటువంటి అగ్నిని మనం ఉపయోగించుకోవటం లేదు. కానీ ఉపయోగించాల్సిన పని లేదు, మనకి ఆ కనెక్షన్స్ తెలియక్కర్లేదు. నేను మాట్లాడుతూ ఉంటే అది రికార్డ్ అయిపోతూ ఉంటుంది, నా కనెక్షన్స్ ఏమీ తెలియవు. అందువల్ల ఈ యుగ యజ్ఞ ప్రక్రియ, వాజపేయి యజ్ఞ ప్రక్రియ ఒకటే అని గుర్తుంచుకోండి. ఈ వాజపేయి యజ్ఞ ప్రక్రియ నుంచి రాజసూయ యజ్ఞ ప్రక్రియకి వెళ్ళాలి మనం. ఈ ప్రక్రియకి వెళ్ళినప్పుడే పాండవులు పాపం చాలా గందరగోళం పడ్డారు. రాజసూయ యజ్ఞం చేశారు, శిశుపాల ఎవరో జరిగిపోయింది, రాజులందరూ వచ్చారు. ధర్మరాజు యుధిష్ఠిరుడికి వచ్చిన సంపదనంతా కాస్త జాగ్రత్త పెట్టు అన్నాడు. ఎందుకు జాగ్రత్త పెట్టు అన్నాడు, కావాల్సింది నువ్వు తీసుకుపోరా అని అర్థం. వాడికి అర్థం కాలే ఆ పాయింట్. ఈర్షి చెందాడు, అసూయ చెందాడు. అసూయ చెంది ఇంటికి వెళ్ళిన తర్వాత జూదం ఆడేది తెలుసు కదా మనకి. తర్వాత ద్రౌపది వస్త్రాపరణ అది అంతా జరిగిన తర్వాత మళ్ళా ధృతరాష్ట్రుడు కాపురాపుడిపోయి రాజ్యాన్ని మళ్ళా తిరిగి ఇచ్చేస్తే నీకు తెలియదు నాన్న ఎంత అవమానం జరిగిపోయిందో. నా డైలాగ్స్ ఉన్నాయి కదా మన ఎన్టీ రామారావు డైలాగ్స్ అంతా పెట్టేసి చెత్త లాభం లేదు, వాళ్ళని ఖచ్చితంగా అడవిలోకి పంపించాల్సిందే అన్నాడు. సరే పంపిద్దాం అన్నాడు అడవిలోకి. ఈ అడవిలోకి పంపించటం అనేటటువంటి సంఘటన 1883 నుంచి 1893 వరకు ప్రతి ఆధ్యాత్మిక సంస్థలోనూ జరుగుతున్నటువంటి మనకి తెలిసి తెలియని రహస్యం అది. అందుకని చెప్పాను ఇది రాజసూయ యజ్ఞం పరిసమాప్తి అయిపోయింది. రాజసూయ యజ్ఞం పరిసమాప్తి అయిపోయిన తర్వాత మహాభారత కాల నిర్ణయ ప్రకారము అరణ్యవాసము అజ్ఞాతవాసము జరగాలి. అంచేత 1880 నుంచి మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థనైనా మీరు ఎన్నుకోండి, అన్నీ కూడా అరణ్యవాసంలోనే ఉన్నాయి పాపం. వేటికి కూడా ఆ అప్లిఫ్ట్మెంట్ లేదు, 80 వరకు ఉన్నటువంటి ఊపు లేదు దేనికి కూడా. ఒకవేళ ఉన్న అనుమానాస్పదమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి తప్ప, అంటే వాటి మీద నీడలా పడుతుందా. మహాకాలుడి యొక్క టైం అది, పాండవులు లాంటి వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉండాలి, ఏం చేస్తాం. అంచేత అన్ని ఆధ్యాత్మిక సంస్థలు అజ్ఞాతవాసంలోనే ఉంటాయి. ఆ సంస్థ ఎంత గొప్పదవుతే అంత గొప్ప అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కానీ ఈ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయే టైం అప్పుడే కృష్ణుడు లాంటి వాళ్ళు పక్కన ఉంటే, గురువు లాంటి వాళ్ళు పక్కన ఉంటే పాశుపతాస్త్రాన్ని అందిస్తారు వాళ్ళు ఆ కాలంలోనే. ఇక్కడ ఏంటి గుళ్ళి, వీళ్ళు నాశనం అవ్వాలి అని చెప్పి అజ్ఞాతవాసము అరణ్యవాసానికి పంపిస్తే, అదే భగవంతుడు పక్షంలో ఉన్నాడు కనుక వాళ్ళకి అస్త్రాలు సంపాదించుకోవటానికి కారణమైంది, ఇంద్రుడు అర్ధరాజ్యం సంపాదించుకోవటానికి కారణమైంది, మనస్సును జయించుకోవటానికి కారణమైంది. కనుక ఈ యుగయజ్ఞ పద్ధతుల్లో ఈ అజ్ఞాతవాసము ఈ అస్త్ర సంపాదన మెయిన్గా మనం పెట్టుకుంటున్నాం. అస్త్రములు అంటే ఏమిటి అన్నదానికి అనేక మంది మహాత్ములు అనేక రకాలుగా చెప్పారు. కానీ పాతంజలి చాలా సింపుల్గా చెప్పాడు, ఒక మనిషి 12 పాటు అబద్ధం చెప్పకుండా ఉంటే వాడు ఏం చెప్తే నిజం అయిపోతుంది అన్నాడు. వాడు ఏం తపస్సు చేయక్కర్లేదు, ఏం సాధన చేయక్కర్లేదు, కావాలంటే చూసుకోండి అన్నాడు. వివేకానంద, వివేకానంద కదా ద లైన్ ఆఫ్ ఇండియా, 12 2 చాలు అన్నాడు. 2 మీరు అసలు అబద్ధం చెప్పకండి, అసలు అబద్ధం చెప్పకండి అంటే మనసులో చెప్పుకుంటూ పైన అలా కాదు, మనోవాక్కాయ కర్మల అబద్ధం చెప్పకుండా 2 పాటు ఉంటే మీరు ఏమి చెప్తే అది జరుగుతుంది అన్నారు. పూర్వకాలంలో పతివ్రత స్త్రీలు సంధ్యావందనానికి టైం అయిపోతుంది, ఈయన బాధ పడుకులు ఉన్నాడే ఈయన్ని లేపితే శపిస్తాడు. ఏం చేశారు? ఆగు సూర్యుడు అన్నాడు. ఆగిపోయాడు కా అనకండి, ఆగిపోయాడు. మనకి నమ్మకం లేదు ఇప్పుడు ఆ వాచశక్తిని ఇచ్చేట. రెండేళ్ల పాటు ఆ సాధన లేదు. ఇప్పుడు కూడా రష్యా అమెరికా సైంటిస్టులు సూర్యుడిని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఎర్త్ రొటేషన్ని మార్చి, ఎర్త్ రొటేషన్ని ఒక టైం పీరియడ్లో కనుక మారుస్తే సూర్యుడు ఆగిపోయినట్టే కనిపిస్తాడు మనకి. అది వేరే విషయం. మనం వాజపేయి రాజసూయ యజ్ఞాల్లో మాట్లాడుకుంటున్నాం. మనం రాజసూయ యజ్ఞాలలో అస్త్ర విజ్ఞానము డెవలప్ చేసుకోవటానికి అనేక ఆధ్యాత్మిక సంస్థలు వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సంస్కారాల వల్ల వాళ్లకి కావలసినటువంటి అస్త్ర విన్యాసాలు వాళ్ళు నేర్చుకున్నారు. కానీ నేర్చుకున్న అస్త్ర విన్యాసాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి గుర్తుంచుకోండి. అజ్ఞాతవాసంలో శవాకారాలు చెంది చెట్టు మీదకి పోయాయి. అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నటువంటి అన్ని శస్త్ర సంపద అస్త్ర సంపద కూడా శవాకారంగా అయిపోయి, శవాకారంగా అయిపోయి అంటే వాటిని ఉపయోగించుకోవడం తెలియలేదని అర్థం. ఇంతలో శవాలే అయిపోలే. అంచేత ఏ ఆధ్యాత్మిక సంస్థనైనా మీరు తీసుకోండి, వాళ్ళ గురువులు కానీ వాళ్ళు ఏ లక్ష్యం కోసం అయితే వీళ్ళందరినీ కలిపి ఏ అస్త్రాన్ని వాళ్ళకి ఇవ్వదలుచుకున్నారో ఆ అస్త్రాన్ని వాళ్ళు కరెక్ట్గా పట్టుకోలేకపోతున్నారు. కరెక్ట్గా పట్టుకోలేకపోవటానికి కారణం ఒకటే, దా అన్నట్ట బ్రహ్మ రాక్షసులకి మనుష్యులు దేవతలు ముగ్గురు వెళ్ళారు. దా బ్రహ్మదేవుడు అసలే ఎక్కువ మాట్లాడే, ఇంకేంటే ఆయన ఏం మాట్లాడితే జరిగిపోతుందని భయం ఆయనకి. అంచేత వీళ్ళు వెళ్ళి మాకు ఏదైనా ఉపదేశం చేయండి అంటే దా అని ఊరుకున్నట్ట వీళ్ళందరూ తిరిగి వచ్చారు. మాకు అర్థమైపోయిందంటే మాకు అర్థమైపోయింది. దేవతలు ఏమనుకున్నారట? దయా, దానము, ఇంకోటి దానము, ఇంకో దా ఏదో ఉంది మనకు అనవసరం లేని దా కనుక మర్చిపోయాను అది దమము. అంచేత ఆ అక్షరాన్ని మనకు అనుగుణ్యంగా మలుచుకున్నాం. కానీ ఒక్కడు వెళ్ళి ఏమయ్యా దా అన్నో నీ ఉద్దేశం ఏంటని అడగలేదు బ్రహ్మనేవుడు. వచ్చిన గొడవ అది. అలాగే ఇంతమంది గురువులు రకరకాలుగా చెప్తున్నాయి, మన ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తున్నాం తప్ప సంపూర్ణ మానవ జాతికి సంబంధించినటువంటి ఒక నూతన యుగాన్ని తీసుకురావటానికి మేమందరం ప్రయత్నిస్తున్నామని ఈనాడు బతికి ఉన్నటువంటి మహాత్ముల దగ్గర నుంచి పూర్వకాల మహాత్ముల వరకు ఒకటే మాట అన్నారు, వసుదైవ కుటుంబకం. అందరి లక్ష్యం ఒకటి, అందరి గోలు ఒకటే. ఏంటా గోలు? వసుదైక కుటుంబకం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకే కుటుంబంలాగా బతకాలి అని. కానీ కుటుంబంలోనే అంతర్యుద్ధాలు వచ్చేసి మనం ఏ అస్త్రాలు ఏ శస్త్రాల కోసం మనం పాటుపడుతున్నామో తెలుసుకోలేకపోతున్నాం. కనుక ఈ రాజసూయ యజ్ఞము అనేటువంటి పేరుతో సత్యసాయి బాబా గురు పూర్ణిమ నాడు ఇచ్చినటువంటి సందేశాన్ని అర్థం చేసుకుని ఉంటే ఆయన ఇదే మాట్లాడాడు. అసూయే కారణము వీటన్నిటికీ అని రాజసూయ యజ్ఞము ఒక పరాకాష్ఠగా ఆయన చెప్పాడు స్పష్టంగా అన్నమాట. అనేక మంది ఋషులు అదే రకంగా ఆ ఫ్యాక్ట్స్ చెప్తూనే ఉంటారు. ఆ సైన్స్ని, ఆ విజ్ఞానాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతే చేయలేము. సరే, రాజసూయ యజ్ఞం జరిగింది, మహాభారత యుద్ధం జరిగిపోయింది. మహాభారత యుద్ధం కూడా జరిగిపోయిన తర్వాత విచారంగా కూర్చుని ఉన్నట్టు చూసుకోండి. ఎందుకు విచారంగా కూర్చుని ఉన్నట్ట? గెలవుతాం అంటే గెలిచారు, కానీ ఎవడు లేడు అనుభవించడానికి. అక్కడ ఈ ఐదుగురే ఉన్నారు, అక్కడ అందరూ చచ్చిపోయారు. ఇటు వాళ్ళు పోయారు, ఇటు వీళ్ళు పోయారు. విచారంగా కూర్చుని ఉన్నప్పుడు నువ్వు అశ్వమేధ యజ్ఞం చెయ్యి. ఈ అశ్వమేధ యజ్ఞం చేస్తే దానికి తగిన వాతావరణం ఏర్పడి చక్రవృత్తులు అవి కిందకి దిగుతాయి అన్నమాట. అంచేత రాజసూయ యజ్ఞంతో పాటు మహాభారత యుద్ధానికి జరిగేటటువంటి నాందీ ప్రస్తావనతో పాటు కలిసి ఉన్నటువంటి అశ్వమేధ శృంఖల ఇప్పుడు జరుగుతున్నది. ఈ అశ్వమేధ శృంఖలని సక్సెస్ చేయటానికి సంపూర్ణ విశ్వము ఒకటేవారి, సంపూర్ణ తెలుగు వాళ్ళు, సంపూర్ణ హిందువులు, ఇది కాదు అక్కడ లక్ష్యం. మనకి లక్ష్యం ఏంటంటే ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి వ్యక్తి కూడా అస్త్రము ఉన్నవాడే. శ్వాస అస్త్రముగా ఉపయోగించుకోవటమే శాస్త్రము. అసలు శాస్త్రం యొక్క నిర్వచనము రకరకాలుగా మనం చెప్పుకున్నా శ్వాసని అస్త్రంగా మార్చుకోగలిగాడు మనిషి ఒకడే. జంతువులు శ్వాస పీలుస్తాయి, చెట్లు శ్వాస పీలుస్తాయి. ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అంటే రాళ్ళు కూడా శ్వాస పీలుస్తాయని, కానీ అవి అస్త్రంగా ఉపయోగించబడేవి. కానీ మనిషి తన శ్వాసను అస్త్రంగా ఉపయోగించుకోగలడు. మీరు కావాలంటే చూడండి, మామూలు లేబరర్స్ కూడా వాళ్ళకి మించిన బరువు ఎత్తాలి అంటే శ్వాస పీలుస్తారు, పిలిచి వచ్చుతారు, గాలి వదిలేసి ఎత్తలేరు. గాలి వదిలేస్తే మనం ఎత్తగలిగే దానికంటే తక్కువ. మహాభారత యుద్ధంలో సూర్యుడి యొక్క పాత్ర మీరు మర్చిపోకండి. మొత్తం మహాభారత యుద్ధంలో సూర్యుడిని పక్కన పెట్టేస్తే కథ లేదు. అసలు కర్ణుడు పుట్టలేదు అనుకోండి, సూర్యుడు లేడు. సూర్యుడు వచ్చి కవచకుండలాలు ఇవ్వకు అన్నాడు. చాలా మంది అక్కడ అపోహ ఏమని పడతాడు అంటే తండ్రి కొడుకు క్షేమం కోరేవాడే కదా, అంచేత కవచకుండలాలు ఇవ్వద్దు అన్నాడని కాదు. కొడుకు ఇంకా గొప్పవాడు అవ్వాలి అంటే కవచకుండనాలు ఇచ్చేయాలి. తండ్రిగా తన ధర్మం ఏం చేశాడంటే, నాయన నువ్వు ఎక్కడో ఇవ్వటం మర్చిపోతావేమో, ఇంద్రుడు వచ్చాడని మర్చిపోకు అని చిన్నపిల్లలు అంటాం కదా, యువర్ ఏ బ్యాడ్ బాయ్ అంటే పాపం వాడు చేసేస్తాడు. అలాగే రేకెత్తించాడు అక్కడ. అలాగే అడవిలోకి వెళ్ళినప్పుడు తింటానికి తిండి లేదు అంటే అక్షయపాత్ర ఇచ్చాడు. అడుగు అడుగునా కూడా ఆ సూర్యశక్తి మహాభారత యుద్ధంలో ఎలా ఆదుకుందో, ఈనాడు ఈ జరగబోయేటువంటి మహాభారత యుద్ధంలో కూడా ఆ సూర్యశక్తినే మనం పట్టుకోవాలి. ఇంకో శక్తి లేదు ప్రపంచంలో. మీరు ఎన్ని రకాల తిప్పి తిప్పి తిరిగి వచ్చినా సోలార్ ఎనర్జీయే కనుక, ఆ సోలార్ ఎనర్జీతో డైరెక్ట్ లింక్ ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని ఇప్పుడు అనుష్ఠానం చేయమని అడగటానికి కారణం అది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కావాలి అంటే నేను ఎవరి భక్తుణ్ణి అని అవడం అడగం. ఎలక్ట్రిసిటీ ఎవరికైనా ఒకటే, సూర్యుడి ఎనర్జీ ఎవరికైనా ఒకటే. ఆ సోలార్ ఎనర్జీ మనం కనుక కిందకి దింపగలిగితే కావలసిన పరిమాణంలో, ఆ కిందకి దింపబడినటువంటి ఆ సూర్యశక్తి వాతావరణాన్ని మార్చగలదు. శక్తి యజ్ఞాన్ని మార్చలేవు కనుక మీరు గాయత్రి మంత్ర జప శక్తిని చాలా ఎక్కువ చేయండి. మంత్రశక్తిని అనుమానించేటటువంటి వాళ్ళు భారతదేశంలో ఎవరు లేరు కనుక దాని గురించి మనం చర్చించుకోవటం లేదు. కానీ మంత్రశక్తిని చేసుకున్న తర్వాత ఈ మంత్రశక్తిని కిందకి పుట్టే విధానమే అశ్వమేధ యజ్ఞము. తర్వాత మాట్లాడుతున్నాను.